ಶ್ರೀಗುರುಗಣಪತಿವಾಣಿ ಹಯಕಂಧರ ದತ್ತದಕ್ಷಿಣಾಸ್ಯಾನಾಂ ಚರಣಸ್ಮರಣಂ ಅವಿದ್ಯಾಹರಣೇ ಕರಣಂ ಮಮಾಸ್ತು ಸಚ್ಚರಣಂ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಆನಂದೈಕರಸಪ್ರಸಾರ ವಿಲಸನ್ ಮಂದಸ್ಮಿತಾಸ್ಯಂ ಕೃಪಾಪಾರೀಣಂ ನಿಜ ಭಕ್ತಮಾನಸ ನವಾಂಭೋಜಾತ ಭಾನೋದಯಂ ಕಾಲಜ್ಞಾನ ವಿದಗ್ರಣಿಂ ಶಿವಕರಂ ಕಾಳೀಸಮಂ ಸದ್ಗುರುಂ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಮಯಂ ನಮಾಮಿ ಹನುಮತ್ಕಾಳೀ ಪ್ರಸಾದಾಹವಯಂ. ಶ್ರಿಯಃ ಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಧಿನಾಂ ಶ್ರೀಮದ್ವೇಂಕಟನಾಥಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ಸತ್ಸಂಗತ್ವೇ ನಿಸ್ಸಂಗತ್ವಂ ನಿಸ್ಸಂಗತ್ವೇ ನಿರ್ಮೋಹತ್ವಂ ನಿರ್ಮೋಹತ್ವೇ ನಿಶ್ಚಲತತ್ವಂ ನಿಶ್ಚಲತತ್ವೇ ಜೀವನ್ಮುಕ್ತಿ. ಓಂ ನಮೋ ಬ್ರಹ್ಮಾದಿಭ್ಯೋ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ಸಂಪ್ರದಾಯ ಕರ್ತೃಭ್ಯೋ ವಂಶ ಋಷಿಭ್ಯೋ ಮಹದ್ಭ್ಯೋ ನಮೋ ಗುರುಭ್ಯಃ ಸರ್ವೋಪಪ್ಲವರಹಿತಃ ಪ್ರಜ್ಞಾನಘನಃ ಪ್ರತ್ಯಗರ್ಧೋ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಮದ್ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ. ಆಲಯ ಪ್ರಾಂಗಣಲ್ಲೋ ಉನ್ನಟುವಂಟಿ ದೇವಿ ದೇವತಲ ಅಂದರಿ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಮುಲಕು ಶಿರಸಾ ಪ್ರಣಮಿಲ್ಲುತು ಸ್ವಾಮಿವಾರಿ ಕಾರ್ಯಕ್ರಮಾಲ್ಲೋ ನಿರಂತರಮು ಕೂಡ ವಾರಿ ಜೀವಿತಾನ್ನಿ ಧನ್ಯತ ಚೇಸ್ಕುಂಟುನ್ನಟುವಂಟಿ ಮರಿ ಡಾಕ್ಟರ್ ಗಾರು ಅಲ್ಲಾಗೆ ಆಚಾರ್ಯ ಸ್ವಾಮಿಲು ಅಂದರಲ್ಲೋ ಪ್ರಕಾಶಿಸ್ತುನ್ನಟುವಂಟಿ ಆ ಪರಮಾತ್ಮಕಿ ಶಿರಸಾ ಪ್ರಣಮಿಲ್ಲುತು ಶ್ರವಣಾಸಕ್ತತತೋ ವಚ್ಚಿನಟುವಂಟಿ ಭಗವದ್ಭಕ್ತುಲಂದರಲ್ಲೋ ಪ್ರಕಾಶಿಸ್ತುನ ಸರ್ವಾಂತರ್ಯಾಮಿಕಿ ಶಿರಸಾ ಪ್ರಣಮಿಲ್ಲುತು ಸರ್ವೇಭ್ಯೋ ಮಹಾಭಕ್ತೇಭ್ಯೋ ನಮಃ. ಇಂಥವರೆಗೂ ಮನಂದರಂ ಕೂಡ ಚಕ್ಕಟಿ ಅಮ್ಮವಾರು ముచ్చటగా స్నానం చేస్తూ ఉంటే మనందరం కూడా దర్శించడం జరిగింది. అర్చక స్వాములు అక్కడ భక్తులు ఇచ్చినటువంటి ద్రవ్యాల్ని సద్వినియోగపరుస్తూ అభిషేకం చేస్తూ ఉంటే శుక్రవారం పూట అందులో అమ్మవారు అలా తడిచిపోతూ ఉంటే ఆ పాలతోనూ పెరుగుతోనూ ఆ ద్రవ్యాలు పసుపుతోనూ అలాగే మధు తేనె మరి అలాగే నెయ్యి వీటన్నిటితో కూడా అమ్మ అలా తడిచిపోతూ ఉంటే అమ్మ యొక్క దివ్యమైనటువంటి అలంకారం రకరకాలుగా దర్శనమిస్తోంది. అక్కడ అమ్మ అందరికీ అమ్మే మనం అనుకోవటంలో ఉంది. ఈ అమ్మలో మాత్రం మార్పు ఉన్నది ఎప్పుడు, కానీ మనల్ని కన్న అమ్మలో మార్పులు ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిగతమైనటువంటి శరీరం మనందరిది కూడా వృద్ధక్షయాలు ఇవన్నీ కూడా తప్పవు. మనం అమ్మ కడుపులో చేరినప్పటి నుంచి అస్తి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే నశ్యతే అనేటువంటి షడ్రూములతో మార్పులతో మనందరం మారిపోతున్నాం. మన అమ్మ మారి కనిపించింది, మన పెద్దవాళ్ళందరూ మార్పు చెందుతూ వచ్చారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు చూడడానికి కూడా అమ్మలు ఆ అమ్మలో లయించిపోయారు. ఎందులో లయించిపోతారు? ఎక్కడికైనా పోతారు వాళ్ళు, అక్కడ మాట చెప్పుకుంటాం మనం చనిపోయారు అని. కానీ ఎక్కడికో పోలా, ఎక్కడి నుంచి సృష్టి ఆవిర్భవించిందో మళ్ళీ ఎందులో అయితే ప్రకాశిస్తూ ఉంటుందో తిరిగి మళ్ళీ అందులోనే లయిస్తుంది. అది దానికి వేరు మార్గం లేదు. ఇక అక్కడ మనందరం కూడా మార్పు దేహానికి వస్తోంది, కానీ మనందరిలో ప్రకాశిస్తున్న చైతన్యం మాత్రము ఆ అమ్మ అనుగ్రహమే మనందరినీ పెంచుతోంది. దానికి మార్పు లేదు. లోపల ఉన్నటువంటి చైతన్యానికి మార్పు లేదు. మార్పు దేనికి ఉంది అంటే మన దేహానికి ఉన్నది. ఇందాక చెప్పుకున్నాం కదా షడ్రూములుగా ఎలా అమ్మ కడుపులో ఉన్నప్పుడు చిన్న బుడగగా ఉంటాం ముందర, తర్వాత అవయవాలు వస్తాయి, ప్రాణం పోసుకుంటుంది, తర్వాత అమ్మ నుంచి ఒక బొడ్డు ద్వారా ఆహారం వెళ్తుంది. మార్పులు మనకు కనిపించకుండానే జరిగిపోతాయి. తిరిగి మళ్ళా అమ్మ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా అమ్మ స్తన్యాన్ని క్షీరాలను తీసుకోవటం అవుతుంది. తర్వాత ఇంకా పెద్దదవుతుంటే కాస్త అన్నప్రాసన, అలాగే కాస్త తెలివి, కాస్త అందరితో సహవాసం, పరిచయం, మిత్రత్వం, అలాగే స్కూళ్ళల్లో చదువులు, పాఠశాలల్లో పాఠాలు, ఆటలు, ఇవన్నీ జరుగుతూ మనం నిరంతరం మన చిన్నప్పుడు ఫోటోలు చూస్తే మనకి తెలుస్తాయి అవి మనమేనా అని. ఇప్పుడు ఎంత ఉన్నాం మనం? అవన్నీ దాటే వచ్చాం మనం ఇంతవరకు కూడా. అంటే దేనికి మార్పు ఉంది? ప్రకృతిగతమైనటువంటి బాహ్యమైనటువంటి దానికి మార్పులు వస్తూ ఉంటాయి. కొన్నిటికేమో వెంటనే వస్తాయి, కొన్నిటికి కొంత టైం పడుతుంది. అందుకని మనం ఇన్నిటినీ కలిపి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి దేశం కాని దేశం అమెరికా వచ్చినా కూడా మన దేవుడు దైవ దర్శనాలు మనకి ఎలా అవుతున్నాయంటే కొంచెంసేపు అమెరికాలో ఉన్నామన్న విషయమే మర్చిపోతాం. అమెరికా అనేది వేరుగా కనిపించదు. మా గురుదేవులు అంటుండేవారు ఎప్పుడు, అక్కడ ఇక్కడ అమెరికా, అక్కడ ఇండియా తీసేస్తే ఉన్నది ఒక చోటే. నువ్వు ఇంత దూరం ఉన్నది అనేటువంటి భావనని తుడిచేసుకో, నీ మనస్సు మాత్రం అంతటా నిండి ఉంటుంది. ఇప్పుడు మరీ చూడగలం, ఎందుకంటే బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సైన్స్ అంతా బాగా పెరిగింది, నాలెడ్జ్ అంతా మీ చేతిలోనే ఉంది. ప్రపంచం అంతా ఒక ఫోన్ రూపంలో మీకేం కావాలంటే వెంటనే ఆ ఫోన్లో చూస్తున్నారు. చూడగానే ఈ గుడి కనిపిస్తుంది, ఈ గుడిలో ఉన్న దేవుళ్ళు కనిపిస్తారు. కాకపోతే ఏం కనిపిస్తుంది అంటే ఇంత దగ్గరగా కూర్చుని మనం దర్శించాం చూడండి, అనుభవించాం మనందరం ఆ దర్శనాన్ని. ఆ దర్శనం అందులో రావడం కష్టం. ఎంత ఉన్నప్పటికీ నీ భావనలోనే తేడా ఉంది. అక్కడ నేను ఫోన్లో చూస్తున్నాను, వెళ్ళి చూడలేదు. భోజనం కూడా చాలా రకరకాలైనటువంటి భోజనం మనకి టీవీల్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా ఇది తింటే చాలా బలం నీకు అని చెప్తారు. కానీ బలం వచ్చేస్తుందా మనకి? మన కడుపు నిండుతుందా ఆకలిస్తే? ఏం చేయాలి దానికి? ఆకలేసినప్పుడు ఏవి తినాలో వాళ్ళు చెప్పారు. అవి ఎలా తయారు చేసుకోవాలో, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెచ్చుకొని మనం తింటున్నాం. భోజనం చేస్తేనే మనకి తృప్తి, ఆకలి తీరుతోంది. కానీ చెయ్యకుండా మనకి తృప్తి కలగట్లా. అలాగే భగవద్ దర్శనం కూడా మనకి ఉత్కృష్టమైన మానవ జన్మ కలిగినందుకు డాక్టర్ గారు చెప్పారు మనకేమని, దుర్లభం త్రయమేవైత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయ అని మనం చెప్పుకున్న మాట కాదు, ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు. మన దేశాన్ని ఉద్ధరించినటువంటి వారిలో ప్రముఖులు వారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. వారు అందించినటువంటి ఆదేశం అది విశేషమైనటువంటి మాట. ఏంటి అది? దుర్లభమే ఈ మూడు కూడా. మానవ జన్మ ఎత్తడం దుర్లభం, మనుష్యత్వం ముముక్షుత్వం అంటే నాకు మోక్షం కలగాలి, దీని నుంచి ముక్తి రావాలి అనడం కూడా అది కూడా దుర్లభమే. మూడోదేంటి? ఆ ముక్తినిచ్చేటువంటి మహాపురుషులు అంటే ఒక గురువులు లభించడం కూడా చాలా కష్టం. అనుకున్నంత మాత్రంలో లభించరు, ఏది దొరికినంత మాత్రం చేత సమర్థులైపోరు అక్కడ. మన గురువులు ఎలా ఉండాలంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వల్లే ఉండాలి. ఒక గీతాచార్యుడి మాదిరిగా ఉండాలి మన గురువులంటే. అలా ఉన్నప్పుడే సమర్థవంతంగా మనం దాన్ని సాధించగలుగుతాం. అందుకని మనకి మానవ జన్మ వచ్చింది. మనం ఈరోజు మనం ఇంతమంది ఇక్కడికి రాగలిగామంటే చాలా త్యాగం చేసి వచ్చినట్టే. ఎవరికి వాళ్ళందరూ కూడా త్యాగం చేసి ఏది టీవీని పక్కకు నెట్టేశారు, చాలా కార్యక్రమాలు ఇంకా నెట్టేసి ఉంటారు. మనం ఆలయంలో మన స్వామిని దర్శనం చేసుకుందామని మనందరం ఇక్కడికి రాగలిగాం. అంటే స్వామి మన ఇంట్లో కూడా ఉన్నారు, మన హృదయంలో కూడా ఉన్నారు. కానీ ఈ తృప్తి మనకు అక్కడ కలగదు. మనకక్కడ ఇటువంటి ప్రశాంత వాతావరణం కానీ ఇటువంటి సర్వదేవతల యొక్క దర్శనం కానీ మన ఇంట్లో ఉంటే దొరుకుతుందా? అందుకని ఏమన్నారు, ఇల్లు కంటే గొప్పదేది? ఆలయం. ఇంటి కంటే గొప్పదేది? ఆలయం. అంటే ఆ సమంతాత్ లయాన్ని ప్రసాదించేటువంటిది ఆలయం. అంటే ఇక్కడికి వస్తే బయట ఉన్నటువంటి మనసు యొక్క తరహాకి వచ్చి దేవతా దర్శనం చేసుకుంటే ఆలయంలో ఎటువంటి ఆలోచనలు కూడా మనకి ఆ భగవంతుల్లో లయించిపోతాయట. దివ్య సుందర మూర్తిని దర్శించేసరికి అందుకని మనందరికీ అటువంటి అవకాశాన్ని ఇచ్చి 32 సంవత్సరాలు ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టి ఏది ఆలయాన్ని స్థాపన చేసి 32 సంవత్సరాలు అయిందని వార్షికోత్సవం చేసుకుంటున్నారు దేవుళ్ళందరూ. దేవుళ్ళందరూ చేసుకుంటున్నారా? ఆ దేవుళ్ళకి చేసే భాగ్యం మనకి లభించిందా? అక్కడ ఆలోచించాలి. పుట్టినరోజు వస్తే ఎవరికి వాళ్ళు పుట్టినరోజు చేసుకుంటారు? ఆ పుట్టినరోజు అలా అలాగే ఎలాగో వెళ్ళిపోతుంది. ఆ కొంచెం సేపే, ఎక్కువ తినలేరు, తినకుండాను ఉండలేరు. అదే దైవ కార్యక్రమం వచ్చిందనుకోండి, ప్రతి వాడు పెద్దే. ఇక్కడ దేవుడి పెళ్ళికి భూమి అంత అరుగు, ఆకాశం అంత పందిరి వేయమని మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. అలాగే ఇది దైవ కార్యక్రమం. మనకి వార్షికోత్సవం అంటే దైవ కార్యక్రమం. అప్పుడు ఎలా ఉన్నారండి దేవుడు? నాకు వెనక్కి నేను వారు చెప్పినట్టుగా 30 ఏళ్ల క్రితము నేను అలా వస్తే ఇక్కడ పుష్పయాగం జరుగుతుంది. పుష్పయాగం జరుగుతూ ఉంటే మాకు కూడా దర్శనానికని వచ్చాం. వస్తే మాకు కూడా అందరితో పాటు 2 పళ్ళాలు ఇచ్చి, ఒక పళ్ళెంలో పువ్వులు ఇచ్చారు, ఒక పళ్ళెంలో ఖాళీ పళ్ళెం ఇచ్చారు. ఇచ్చి ఆ పువ్వులు ఆ నామాలు జరుగుతూ ఉంటే ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః అని స్వామివారి నామాలు చదువుతూ ఉంటే ఆ పక్కన అందరూ కూడా ఆ ఖాళీ పళ్ళెంలో ఏ భావనతో పువ్వు పెట్టాలి అక్కడ? మన దగ్గరికి నడిచి వచ్చాడు స్వామి. మనకిచ్చిన పళ్ళెంలో ఆ 2 పాదాలు పెట్టి అవ్యక్తంగా ఉన్నారు అక్కడ. అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ చరణాలకు, ఆ దివ్య చరణారవిందములకు మనం ఒక్కొక్క పువ్వు అక్కడ పూజ చేస్తూ ఉంటే అక్కడ అర్చక స్వాముల వారు అక్కడ అష్టోత్తరం సహస్రం చదువుతూ ఉంటే అక్కడ మనస్సు, ఎవరి మనసు వారిదే. ఎవరి మనస్సు ఎంత భగవంతుని యందు నిలుస్తుందో దాని అనుభూతి కూడా అంతవరకే పొందగలుగుతాం. ఏమండి, మనం తక్కువ సంపాదించి కోటీశ్వరుల వాళ్ళంటే ఎలా అవుతారు చెప్పండి? అలాగే ఇక్కడ కూడా భగవంతుడికి కావలసింది మనస్సు కానీ, మన హోదాలు కానీ, మనకున్నటువంటి కోట్లు కానీ భగవంతుడిస్తే మనం అనుభవిస్తున్నాం. అందుకని అక్కడ మనోభావన, మనస్సుని మించినటువంటి అర్చన ఇంకొకటి లేదు. మనం ఎక్కడున్నా మనం మానసికంగా అర్చన చేసుకోగలం. ప్రయాణంలో ఉన్నా కూడా మనం అర్చన చేసుకోగలం. నీ మనస్సును నీలోకి, నీలో ఉన్నటువంటి నీ పరమాత్మ అంతరాంతరాల్లోకి నువ్వు ఆ మనసుని ఏకాగ్రత చెందించడమే. పూజేస్తే అనుకోకుండా నేను కొంచెం అంటే అలంకారం అది అలవాటు అయిందేమో కాస్త వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకున్నాను అక్కడ ఆ పళ్ళెంలో. వెంకటేశ్వర స్వామి నామం పెట్టుకుంటే అప్పుడు పెద్దవారు అన్న డాక్టర్ గారు చూసి పాపం చాలా ఆనందపడ్డారు. చూడండి, అందరం పూజ చేశాం కానీ అమ్మ నామాలు పెట్టారు చూడండి అని. అక్కడి నుంచి ఈయన అతుక్కుపోయాడు. ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత 2-3 సంవత్సరాలు వచ్చాను చండీయాగానికి, డాక్టర్ గారు పిలవడం జరిగింది. అప్పుడు ట్రైన్లో వచ్చాను నేను, షాంపేన్ నుంచి ట్రైన్లో రావడం జరిగింది. ఎంత గొప్పగా చక్కగా జరిగిందో 5 రోజుల కార్యక్రమం. అప్పటికేంటంటే గుడి అంచెలంచెలుగా 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 తీసుకొస్తూ నిజంగా మరి అందరి మాదిరిగానే డాక్టర్ అయినా. వారు ఆ డాక్టర్ వృత్తిలో సర్జన్ కదండి మీరు, సర్జన్ డాక్టర్ గారు అయ్యుండి కూడా స్వామివారి సేవలో నిరంతరము తనుమన ధనాలని ఆయన అర్పించుకున్నారు. ఇక్కడ మనం మాటలతో చెప్తాం, మాటలు కాదు కావాల్సింది, అక్కడ అర్పించి సేవ చేయాలి. దానికి తగ్గట్టుగా అర్చక స్వామి కూడా, అలాగే వారికి అర్చకులు కూడా దొరకడం చక్కగా, అక్కడ భక్తి భావన కలగాలి. ఇప్పుడు మనం చూసాం కదా, వారు చూడండి గబగబా చేతికి అందించగానే అభిషేకం చేసేట్లా, అభిషేకం మారినప్పుడల్లా ఒక్కొక్కసారి మళ్ళా అమ్మవారిని ప్రార్థించుకుని మళ్ళా ఆ చెంబుతో అభిషేకం చేస్తున్నారు. మనం అక్కడ ఏది కావాలి, వారి ఏ విధంగా వారి మనస్సుని అమ్మవారి మీద ఉంచి అక్కడ అభిషేకం జరిగిందో మనం కూడా, మనం దూరం లేవు, ఇప్పుడు మన దగ్గరలోనే ఉంది అమ్మ, మన హృదయంలోనే ఉండి అభిషేకం చేసుకుంటోంది. అటువంటి అనుభూతిని మనం పొందడం ఏమి కష్టమేం కాదు. కాకపోతే మనకు అలవాటు లేక పనికిరాని భావనలన్నీ మనసును ఆక్రమిస్తున్నాయి, మనకు అవసరమైనవి మాత్రం మనం పట్టుకోలేకపోతున్నాం. లక్ష్మీదేవి అంటే, కాత్యాయని అంటే, ఇక్కడ గౌరీదేవి అంటే, పార్వతీదేవి అంటే ఎవరై ఉన్నారు అక్కడ? పర్వత రాజ పుత్రి పార్వతీదేవి అంటే, పర్వతం అంటే ఎలా కొండ అంటే రాళ్లతో ఉన్నటువంటి ఆ పర్వతాన్ని, ఆ పర్వతం అని అటువంటి, అంటే మనకి కూడా రాళ్ల లాంటి హృదయాలని అమ్మని గనుక ఎవరైతే ఉపాసన చేస్తారో అవి రాళ్ల లాంటి హృదయం కూడా నవనీతంలాగా మార్చేయగలదమ్మ. అటువంటి అమ్మని మనం సేవించుకుంటున్నాం మనం వాళ్ళందరూ. శుక్రవారం కూడా అనుకోకుండా శుక్రవారం పూట మనకి ఇంత అభిషేకం మనం చూడగలిగామంటే మనంతా మనం చేయగలమా అండి? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి, ఇలాంటి సన్నివేశాలు వస్తే తప్ప మనం వాళ్ళ అభిషేకం చేయలేము. అందుకనే ఆ అమ్మని మనం మనసారా తలుచుకునేటువంటి భాగ్యం మనకి ఈరోజు మనకి లభించింది. అందుకనే అమ్మ ఎటువంటిది అంటే పరమమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటిది అమ్మ. ఆ అంటే బ్రహ్మ బీజము, మా అంటే అమృత బీజం. అమ్మా అంటే ఏమిస్తుంది మనకి? బ్రహ్మామృతాన్ని ప్రసాదించేటువంటి అమ్మ. మనం చిన్నప్పుడు వయసులో చిన్నగా ఉండాలి, ఒక అమ్మకి మనం పిల్లలయ్యి ఉండాలి, ఉంటేనే అక్కడ మనకి క్షీరాలు వస్తాయి. ఇక్కడ మనకి అందరికీ అమ్మైనటువంటి జగన్మాత తల్లిని ఉపాసన చేస్తే జ్ఞానక్షీరాలు ఎప్పుడూ ఇవ్వగలదు అమ్మ. ఆ జ్ఞానక్షీరాలని మనం ఎప్పుడూ కూడా అందుకుంటూ ఉండొచ్చు. అందుకని అటువంటి తల్లి అక్కడ అయ్యో నిర్యోని నిలయా పూతాను కంపాసమీత మాత పూతాను కంపాసమీత మాత పూతాను కంపాసమీత అప్రమేయా స్వప్రకాశ అప్రమేయా స్వప్రకాశ అప్రమేయా స్వప్రకాశ అప్రమేయా స్వప్రకాశ అయో నియోని నిలయా అయో నిర్యోని నిలయా అయో నిర్యోని నిలయా పూతాను కంపాసమీత మాత పూతాను కంపాసమీత మాత పూతాను కంపాసమీత మాతా పూతాను కంప సమేత. అగ్రగణ్యా అచింత్య రూపా అగ్రగణ్యా అగ్రగణ్యా అచింత్య రూపా అగ్రగణ్యా బ్రహ్మాత్మైక స్వరూపిణి బ్రహ్మాత్మైక స్వరూపిణి బ్రహ్మాత్మైక స్వరూపిణి గౌరీ ఆ బ్రహ్మ కీట జననీ అమ్మా అమ్మా ఆ బ్రహ్మ కీట జననీ అమ్మా బ్రహ్మ కీట ప్రేమ శ్రీచక్రరాజనిలయా మాట మాదా పూతాను కంప సమేత అప్రమేయ స్వప్రకాశ అప్రమేయ స్వప్రకాశ అయో నిర్యోని నిలయ పూతాను కంప సమేత మాతా పూతాను కంప సమేత మాతా పూతాను కంప పాపులను కూడా పవిత్రత చేసేటువంటి తల్లి జగన్మాత అనుకంప అంటే దయ అనుగ్రహమే ఆ స్వరూపమైతే అమ్మవారైందట అనుకంప అంటే కారణం లేకుండా ప్రేమ చూపించేది ఎవరు భగవంతుడు ఒక్కడే జగన్మాత ఒక్కదే ఇది కారణం ఉండదు మనం పెట్టే వాటికి కారణాలు ఉంటాయి పిల్లలంటే ఎందుకు రా నీకు ప్రేమ నన్ను రేపు చూస్తారు ముందు ముందు చూస్తారు కాబట్టి వాళ్ళని నేను ప్రేమగా చూడాలి తర్వాత వాళ్ళు నన్ను ప్రేమగా చూడాలి ఎవరైనా ఏమైనా పెడితే వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంత పెట్టారు మనకి మనం ఎంత పెట్టాలి ఇవన్నీ ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ కూడా మానవుల్లో మళ్ళీ మానవేతరమైనటువంటి జీవితాల్లో లేవు మానవేతరమైనటువంటి వాటికి ఇచ్చిపుచ్చుకోవడాలు ఏం లేవు ఆకలిస్తుంది వెళ్ళి వాటికి కావాల్సినవి వెతుక్కుంటారు తినేస్తారు ఫ్రిడ్జులు లేవుగా దాచుకోవడానికి వాటికి అదే మానవులకైతే మనం తినగా మిగిలిన ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్లో దాచుకుంటే ఒక 4 రోజులు తినొచ్చు మనం అదే ఇనపెట్టిలో దాచుకుంటే మనము మన తరతరాలు అనుభవించవచ్చు అమ్మే కనుక అలా అనుకుంది అనుకోండి మనం ఏమైపోతాం ఏ కరుణను మనకి చూపించబట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాం అందుకని ఆ అమ్మ యొక్క కరుణను మనం పొందాలి ఆవిడ ఎటువంటిది అయోని యోని నిలయ మనలాగా యోని ద్వారా వచ్చినటువంటిది అమ్మ కాదు ఆవిడ ఆవిడకి స్వతహాగానే ఆవిడ అనంత శక్తి స్వరూపం ఆ అనంత శక్తి స్వరూపము ఇగో ఇన్నిటిలో కూడా నిలయమై ఉన్నది అటువంటిది తల్లి అగ్రగణ్య అంటే ముందుగానే అమ్మ యొక్క శక్తి ఉంది అమ్మని పూజించుకుంటున్నాం అగ్రగణ్య అచింత్య రూప చింతలు లేనటువంటి రూపం అది మనందరం కూడా చింతలతో కూడినటువంటి రూపం మానవాళికి కానీ అమ్మో అచింత్య రూప అగ్రగణ్య అచింత్య రూప బ్రహ్మాత్మైక స్వరూపిణి బ్రహ్మ బ్రహ్మతన ఏంటి ఆ పరబ్రహ్మతత్వంతో ఏకస్వరూపమై ఉన్నది ఆవిడ ఎవరి చేత పూజింపబడుతోంది సేవింపబడుతోంది గౌరీ గంధర్వ సేవిత ఉమా శైలేంద్ర తన్నయ్య ఉమా ఆవిడ ఎవరు శైలేంద్ర తన్నయ్య పర్వతరాజపుత్రి అటువంటి జగన్మాతని మనం ఇవాళ చక్కటి అభిషేకాన్ని మనం దర్శించగలిగాం అది మనం మర్చిపోయినా మరపు రాదు వారు అలంకారం చేస్తారు మనం కూడా దర్శించుకుంటాము హారతి తీసేసుకుంటాము వెళ్ళిపోతాము హాయిగా ముద్రలో కూర్చోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇందులో ఉపాసన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక గురువులను ఆశ్రయించిన వాళ్ళు ఆ ఉపాసనలో చక్కగా కూర్చుంటే మనతో పాటే అమ్మ ఇంకా ఎందుకంటే ఆమెకి ఆ శివయ్య పక్కన ఉండి బాగా ఎప్పుడు ఏది ఆ స్నో ఏది ఐస్ కొండల్లో బాగా అలవాటు పడిపోయి చలి ఉండదు ఆవిడికి మనకే చలిలు వేళ్ళు ఇవన్నీ అమ్మకు ఉండదు కదా అందుకని మన భావన ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు అమ్మని మనం ఆరాధన చేయగలం అటువంటి బ్రహ్మతత్వాన్ని ఆ బ్రహ్మకీట జనని ఆ సమంతాత్ అంటే సృష్టి మొదలుపెట్టిన దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా కీటకాల నుంచి కూడా అమ్మే అన్నిటికీ జనని అయి ఉన్నది ఎవరన్నా నువ్వు నా పిల్లవ కాదు నువ్వు అమ్మని అనటానికి వీల్లేదు అంటుందా అనదు మానవుల్లో అనేవాళ్ళు ఉన్నారు అందరినీ మనం అమ్మ అమ్మ అని అనుకో నీకు నేను అమ్మని ఎలా అయ్యాను అనేవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ జగన్మాత దగ్గర అమ్మా అని పిలిస్తే కాదు అనే తల్లి లేదు అక్కడ జగన్మాత ఏది జగత్తుకే తల్లి అయినటువంటిది ఆ బ్రహ్మకీట జనని ప్రేమరూప ప్రియంకరి ఆవిడ రూపమే ప్రేమ ప్రియాన్ని కలిగి ఉన్నటువంటిది అటువంటి తల్లిలో తల్లి సేవలో మనందరం ఈరోజు చక్కగా ఎందుకంటే ప్రతి నిమిషం మనం సద్వినియోగపరచుకోవాలి ఎంత సమయాన్నో మనకి అవసరం లేనటువంటి భావనలో అవసరం లేనివి చూడడంతోనో అందులో ఈ ఫోన్ వచ్చిన తర్వాత చాలామంది చేతుల్లో చూస్తున్నారు ఏదో చూస్తూ ఉంటారు ఏం చూస్తున్నారు, మనకు ఉపయోగపడేదా, అది ఉపయోగపడనిదా, ఎవరికి వాళ్ళకే విచారణ రావాలి. వస్తే కానీ అక్కడ తెగింపు ఉండదు. ఎవరైనా అలా వస్తేనే ఫోన్లు చూడకూడదు అన్నారనుకోండి, కోపం కూడా వస్తుంది వాళ్ళ మీద. మనకెంతవరకు అందులో చూడడానికి ఉపయోగపడుతుంది, అవసరం ఎంత ఉన్నది, అనవసరమైనటువంటి దాన్ని మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం. అవసరం లేదు ఏవో ఏవో న్యూస్లు చూడడానికి, అవసరమేం లేదు. మనం వెళ్ళాం అక్కడ, ఏమైనా కాపాడుతున్నామా? యుద్ధం జరిగితే ఏమన్నా వాళ్ళని ఉద్ధరిస్తున్నామా? మా గురుదేవులు చెప్తుండేవారు, నీకు అటువంటి ఎవరినన్నా ఉద్ధరించాలి అన్నప్పుడు నువ్వు కూర్చుని కాస్త భగవంతుని గురించి అనుష్ఠానం చేయి, భగవంతుని గురించి ధ్యానం చేస్తే మన సమయం, ఈ సమయం మన సమయం సద్వినియోగపడుతుంది, అక్కడ వారికి కూడా మంచే జరుగుతుంది. జరిగిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. మహాత్ములు చేసేది అదే. అందుకని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం కోసం అందులో పొద్దుట మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకమైందంట. చూడండి, మనం ఇక్కడ రావాలే కానీ ఎన్నో ఎన్నెన్ని రకాలు చక్కగా తీరుబడిగా చూడచ్చు. మరి అమ్మ పొద్దుట పూటేమో లక్ష్మీ అమ్మవారి అభిషేకం, సాయంత్రం పూట అమ్మ అభిషేకం. అచ్చక స్వామివారు మధ్య మధ్యలో మంత్రాల్లో సరస్వతీ దేవిని కూడా తలుస్తున్నారు. ఆ మూడు శక్తులు కలిస్తేనే ఉన్నది అనంత శక్తి. దాన్ని ఏమన్నారు, చండీ అన్నారు. దాన్ని ఎవరు, మూడు శక్తులు కలిస్తే అక్కడ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. చండీ యాగానికి మనం సప్తసతి పారాయణ చేసినా కూడా ఆ తల్లి యొక్క స్మరణ మనకి నేర్పించారు మన గురువులు. ఐం అంటే సరస్వతి, హ్రీం అంటే లక్ష్మీదేవి, క్లీం అంటే పార్వతీదేవి, కాళికా పరమేశ్వరి, దుర్గామాత, మీరేమనుకోండి. అందుకని ఈ అమ్మ మన జీవితాంతం మనని వదిలిపెట్టే తల్లి కాదు. ఈ అమ్మ మన జీవితాంతము మనని పట్టుకుని మనని నడిపించే తల్లి. ముసలాళ్ళం అయిపోయిన తర్వాత చేతికి కర్ర వచ్చినా కూడా, ఇంక ఏమైనా కూడా పడకుండా నడిపిస్తుంది మనకి. ఒకవేళ ఒంట్లో బాగాలేదని పడుకున్నా ఇంకో రోగం ఏది రాకుండా చేస్తుంది స్మరణ ఉన్నంతసేపు. అందుకనే మనం అమ్మని స్మరించుకోవాలి. అందుకనే మనకి నామాల్లో కూడా ఏది లలితా సహస్రనామాలు చదువుకుంటామంటే ఓం ఐం హ్రీం శ్రీం అనేటువంటి నామాలు మనకు నేర్పించారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః తేలిగ్గా, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః. అమ్మ యొక్క తత్వం చూడండి, ఒక్కొక్క మెట్టు అలా లోపలి తీసుకెళ్తోంది. వెళ్తూ వెళ్తూ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత జడానాంత యోద్రష్ట సోచితో జ్ఞాన విగ్రహ అని స్కందోపనం చెప్తూ ఉంటే అమ్మ నామాల్లో కూడా ఏది చిత్తుని చిత్శక్తి అయ్యి చిత్తుని ప్రకాశింపజేస్తుంది, జడాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది అక్కడ అమ్మవారు. మనం అమ్మవారి మూర్తిని తీసుకొచ్చినప్పుడు కొంతమంది శిల్పులు చెక్కుతారు అక్కడ. మనం చెక్కేటువంటి సందర్భంలో చూస్తే మన అమ్మవారి మీద అలాగే చెప్తున్నారా, రకరకాలుగా చెక్కాలి తప్పదు, రకరకాల భంగిమల్లో ఇది చెక్కే వాళ్ళు కూడా కూర్చుంటారు, నుంచుంటారు, బోళ్ళంతా చేస్తారు. అందుకనే అదంతా శాంతి పొందాలని మనం ఆ మూర్తిని తెచ్చుకున్న తర్వాత మనకేం చేసుకుంటున్నాం, మనం అధివాసాలని మన అర్చక స్వాములు మనకి ఏది మన వేదమూర్తులు అందరూ కలిసి ఏం చేస్తారు, అధివాసాలకి క్షుణ్ణంగా వారి వేదాన్ని ఉచ్చరిస్తూ దానిలో ఉన్న దోషాన్ని కడిగి వేస్తారు. అక్కడ ఎవరి ఆలోచనలో కానీ చేయడంలో కానీ భావంలో కానీ అక్కడ ఏదైనా చిన్న భావన ఉంటుందేమో, అమ్మ అటువంటిది కాదు, అమ్మ అనంత శక్తి స్వరూపిణి అని వాటినన్నిటినీ కూడా ఈ మూర్తులన్నింటిలో కూడా దాన్ని బయటికి త్యజించి ఏది మంత్రాల ద్వారా అనుష్ఠానాల ద్వారా ఆ అమ్మకి ఒక మంత్రానుష్ఠానం చేత అమ్మకు ఒక తీసుకొచ్చి అమ్మను అక్కడ ప్రతిష్ట చేసిన తర్వాత మళ్ళా అమ్మలోకి కొన్ని శక్తుల్ని ప్రవేశింపచేస్తారు. అది ఆ వేదమూర్తులకే తెలుస్తుంది. మరి భక్తులైనటువంటి వాడు ఎలా చేయాలి, ఎప్పుడు గుళ్ళో కూర్చుంటే కుదరదు కదా. మరి ఇక్కడ ఎందుకంటే గృహస్థ అయ్యాలి, అది ధర్మం. ఏది పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సంపాదించుకోవాలి, వారి వారి కుటుంబాన్ని వారు పోషించుకోవాలి, తిరిగి మళ్ళీ వచ్చి అప్పుడప్పుడు స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. మరి ఎందుకు, మరి ఇవన్నీ ఉన్నప్పుడు వారేమవుతున్నారంటే అమ్మను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ హృదయంలో నువ్వు చూడగలుగుతావు, నీ హృదయంలోనే నువ్వు చూడగలుగుతావు. అంతేకాదు మన ప్రతి కదలికకి కారణం ఏదై ఉన్నది అని మనం అక్కడ ఆలోచిస్తే, కారణం ఎవరు అంటే ప్రతి కార్యానికి కారణం జగన్మాతే, కారణం జగన్మాతే అయి ఉన్నది. ఆమె శక్తి లేకపోతే ఇక్కడ ఏ కించిత్ కూడా కదలదు, గాలి కూడా కదలలేదు. మనం ఈ చరిత్రల్లోకి వెళ్తే ఉంటుంది, ఒక్కొక్క చరిత్రలో గాలి వాయు వచ్చి అన్నిటినీ ఇది గాలి కొట్టుకుని వెళ్ళిపోతుంటే ఆకుల్ని పువ్వుల్ని ఒక భక్తుడు ఎక్కడుండి నాకు అమ్మ నీకే పూజ కోసం తెచ్చుకున్నాను అంటే గాలిని వీచకుండా చేసింది. ఇలాంటివి ఇతిహాసాలు ఎన్నో ఉన్నాయి మనకి లోపలికి వెళ్ళి. అందుకని అందరికీ చేసిన అమ్మ మనకి చేయకుండా ఉంటుందా? తప్పకుండా చేస్తుంది. కానీ మనలో పెంపొందించుకోవాల్సిన భావన ఏది అంటే భగవంతుడు మనకి అన్నిటికీ ఆధారమై ఉన్నాడు. భగవంతుడి శక్తి తప్ప మన శక్తి లేదు. ఇక్కడ మనం ఏదో కొంచెం చదువుకుంటామో లేదో, ఒక పాట పాడతామో లేదో, నేను చాలా బాగా పాడాను అనుకుంటాం, కాదు, పాడించేది ఒకటి ఉంది శక్తి. అక్కడ ఆ పాడించే శక్తి ఒకటి మనలో ప్రేరణ చేస్తే దాన్ని ఏమన్నారంటే మన ఏది ధియో యోనః ప్రచోదయాత్, మన గాయత్రి మంత్రం చెప్తోంది. ఏది శక్తి అంతా నీది కాదు, ధియో యోనః ప్రచోదయాత్, నీ బుద్ధి వెనక ఉండి నీ బుద్ధిని ప్రేరేపణ చేస్తున్నటువంటి శక్తి ఉన్నదే అది గాయత్రి మాత అంటే. అలా అందుకని మనం మా గురుదేవులు ఇంకోటి కూడా అంటున్నారు, ఎవరన్నా ఇంటికి వెళ్ళి నువ్వు తల ఎగరేస్తూ అడక్కు కావలసిన దాన్ని, అమ్మా అని పలకరించు, చాలా చనువుగా నీకు ఆమె నీకేం కావాలంటే అది ఇస్తుంది. అయ్యగారు ఇస్తారు, అమ్మగారు ఇస్తారు. కానీ నువ్వు తల ఎగరేసుకు తిరిగితే మాత్రం ఎక్కడ కరుణ అనేటువంటిది ఉండదు. కానీ అమ్మా అని పలకరిస్తే చాలు, మగవాళ్ళని కూడా ఏంటమ్మా అంటే వాళ్ళు వెంటనే స్పందిస్తారు. అక్కడ రూపం స్త్రీ ఒక్కర్లా, కానీ అమ్మ అన్న పిలుపులో అంత మాధుర్యం ఉన్నది, అమ్మ అన్న పిలుపులోనే అంత మాధుర్యం ఉన్నది. అందుకని అటువంటి అమ్మ అనుగ్రహం పొందడం కోసమే మనందరం కూడా ఇగో ఇలాగా ఆలయాలన్నీ దర్శించాలి. ఆలయంలో మనం వచ్చినప్పుడు ఏది కొంతసేపు మనని మనం మర్చిపోయి ఆ దేవుడి ముందు కొంతసేపు కూర్చోవాలి. ఉత్తనే చెప్పలా గబగబా నమస్కారం చేసుకుని వెళ్ళిపోయే పనులు చాలా ఉంటాయి. చెప్పులు కాళ్ళు పెట్టుకుని వస్తారు, చెప్పులు అక్కడ వదిలిపెడతారు, ఎప్పుడు తొందరగా రౌండ్ వేసేసినట్టుగా ఒక ప్రదక్షిణ చేసేస్తారు, అందరికీ నమస్కారం 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 అనుకుంటూ వెళ్ళిపోయి ఎప్పుడు వెళ్ళిపోవాలా బయటికి. చాలా పనులు ఉంటాయి మనకి, పనులు లేకుండా ఉండవు. కానీ అక్కడ పెద్దలు మనకి ఏం చెప్పారంటే నువ్వు ఆలయానికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత ఒక చోట ఒక కొంచెంసేపు కూర్చోవాలి, శాస్త్రం చెప్పింది. అది గబగబా పరిగెత్తికి వెళ్ళిపోవడం కాదు, కాసేపు ఒక మూల కూర్చుని నువ్వు ఏ స్వరూపాన్ని అయితే చూసొచ్చావో ఆ స్వరూపాన్ని కొంచెంసేపు కూర్చుని ఆ ప్రసాదం తింటూ ఆ అమ్మ ఎలా ఉన్నది, అయ్యగారు ఎలా ఉన్నారు, తర్వాత వాళ్ళ పిల్లవాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు వీళ్ళిద్దరికీ శివుడికిను అమ్మవారికి పుట్టిన పిల్లలు ఎవరు, ఇక్కడే ఉన్నారు కదా. అమ్మగారు తన సున్నిపిండితోనే తయారు చేసిన విఘ్నేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. అమ్మగారు ఈ తారకాసులు సంహారం చేయడానికి కుమారస్వామి వారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఏ దేవతలు లేరు, అందుకని ఆ దేవతల్ని మనం ఒక్కసారి మనసులో తలుచుకొని కూర్చుంటే అది నిలకడైన భక్తి అవుతుంది. అప్పుడు మనం కదులుతూ వెళ్తున్నంతసేపు పువ్వు అక్కడుంది, పంచిది కట్టారు, లేకపోతే అక్కడ హారతి ఇచ్చారు, లేకపోతే ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ మనసును ఏకాగ్రత చేసినప్పుడు అక్కడ అమ్మవారు నవ్వుతూ చూసింది అభిషేకంతో. అభిషేకం చేసుకుంటూ కళ్ళు అరుపుతూ చూస్తూ మన వంక ఏం చేసింది, అలవోకగా నవ్వుకుంది, అలవోకగా నవ్వుకుంది. ఆ పిల్లలు వచ్చారు, నన్ను దర్శిస్తున్నారు, వాళ్ళు స్నానాలు చేస్తే ఎవరిని రానివ్వరు, కానీ వాళ్ళకి ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి ఏంటి, నేను ఇచ్చిన శక్తి, నన్ను చూడు అందరూ చూస్తున్నారు అన్నట్టుగా అమ్మవారి అనుగ్రహం అక్కడ పురుష స్త్రీ భేదం లేకుండా అమ్మ దర్శనాన్ని ఇస్తోంది అక్కడ. అందుకని మనం అనుభవించాలి ప్రతిదాన్ని. అనుభవిస్తేనే అక్కడ అమ్మ యొక్క కరుణను మనం పొందగలుగుతాం. అందుకని దాన్ని మనం చూసి వెళ్ళిపోవడం కోసం కాదు, ఆలయాలు ఉన్నాయి అంటే ఒక్కొక్క దేవుణ్ణి మనం అలాగా ఏం చేయాలి, ఆస్వాదించాలి, దర్శనాన్ని ఆస్వాదించాలి. ఇక్కడ దర్శనాన్ని నిజంగా ఆస్వాదం చేస్తే నువ్వు ఇంటికి వెళ్ళినా కూడా మర్చిపోకుండా మళ్ళీ నువ్వు దాన్ని గుర్తు తెచ్చుకోగలుగుతావు. మనకి గుర్తులు ఇవి ఉండాలి. అంతేగాని బజార్లో చూసిన చీరలునూ ఐఫోన్లు కాదు, కావాల్సింది గుర్తులు అవి కాదు, ఉండాల్సింది. అవన్నీ మనతో ఏవి ఒకటి రావు, మనతో వచ్చేది భగవతత్వం ఒకటే మనతో వస్తోంది. చ చిల్లి గవగుడం అంతో రాదు. ఎంత కోట్లు సంపాదించినా ఉత్త చేతులతో వెళ్లాల్సిందే. అలెగ్జాండర్ చక్రవర్తి చూపించట మన దేశానికి వచ్చాడు కదా, ఆయన కూడా వచ్చాడు. అన్ని దేశాలు కొల్లగొట్టి కొల్లగొట్టి అలెగ్జాండర్ చక్రవర్తి చాలామంది భారతదేశం గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అయితే నేను భారతదేశం ఏమైనా సరే వెళ్ళి చూడాలి అనుకున్నట్ట. వెళ్ళి చూడాలనుకుంటే ఒకళ్ళు ఎవరు అన్నట్ట, వెళితే వెళ్ళో అన్నిట్లాంటి దేశం అనుకో కది, అక్కడ చాలా ఏది ఒకలాంటి స్పిరిచువల్ శక్తి ఉంది, అక్కడ ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది, దానిలో చాలా ఊరుతూ ఉంటుంది అక్కడ ఆధ్యాత్మిక శక్తిలో ఉంటారు అందరూ. అందుకు నువ్వు మామూలుగా ఆలోచించక సుమా అని కొంచెం రెచ్చగొట్టారు ఎవరు. అనేసరికి ఇంకా ఇంకా ఆవేదన పెరిగింది. ఏంటి నాకేమవుతుంది, నేను నీ రాజ్యాలన్నీ కూడా నువ్వు కొల్లగొట్టి నా ధనాగారం అంతా నిప్పుకున్నాను కదా, ఇప్పుడు ఈ భారతదేశం ఎంత, దానిలో ఉన్న ధనం ఎంత, దానికోసం నేను భయపడ్డం ఏంటి? ఆయనకు అర్థం కాల, తను అనుకున్న కనిపించే ధనధాన్యాలే అనుకున్నాడు, కానీ ఆధ్యాత్మిక ధనం అనేటువంటిది ఆయనకి తెలియలే. ఎందుకంటే ధైర్య సాహసాలు ఎప్పుడొస్తాయి, దాని మీద దృష్టి ధనధాన్య భోగభాగ్యాలందు ఉన్నంత వరకు మనకి విరక్తి రాదండి. దాని యొక్క గొప్పతనాన్ని, అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుందో చూసినప్పుడే ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. మన కరోనా వచ్చిందనుకోండి, తలవకుండా ఉండం మనం. కరోనా వచ్చినప్పుడు ఎంత కోటీశ్వరులకైనా భయపెట్టింది ఏది, వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయిగా, ఫ్లైట్లో తిరగగలరు కదా, డాక్టర్లు కొనేయగలరు కదా. కానీ దానిలో గ్యారంటీ ఏది, ఏమో అది కనుక వస్తే ఉంటారో పోతారో తెలియనటువంటి స్థితి. అందుకని భయం ఎక్కడ వచ్చింది, అప్పుడు తప్పకుండా దేవుడికి దండం పెట్టాల్సిందే. దేవుడే కాపాడు మనం అందరం కూడా, ఇంకా బట్టగట్టు తిరుగుతున్నాం అంటే దేవుడే మనల్ని కాపాడాడు. అందుకని అలాగా అలెగ్జాండర్ చక్రవర్తి ఏంటో ఉందని వస్తూ వస్తూ మన దేశంలో అడుగు పెట్టాట. అడుగు పెట్టగానే ఒక చోట ఒక మహర్షి మరి మంచి తపస్సు చేసుకుంటున్నారంట. ఆయన తపస్సు చేసుకుంటుంటే ఈయనకి దాహం వేసింది. దాహం వేసి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఏమయ్యో ఏమయ్యో నాకు బాగా దాహంగా ఉంది, నాకు కొంచెం దాహం ఇస్తావా తాగుతాను అని చెప్పాడు. ఆయన ఏం పలకల, ఎందుకంటే ఆయన బాహ్య దృష్టిలో లేడు, ఆయన తపో దృష్టిలో ఉన్నారు. ఉండేసరికి ఏమిటి, రెండు మూడు సార్లు అడిగాడు ఆయన పలకల. పలకపోయేసరికి కోపం వచ్చింది, ఆయన దగ్గర ఉన్నదే అది కదా, ఏమిటి నేనంటే మీకు భయం వేయటం లేదా, నేను తలుచుకుంటే ఏమవుతావో తెలుసా, నువ్వు నా చేతిలో ఖడ్గం ఉంది, నీ తల ఎగిరిపోతుంది, నీకు బ్రతకడానికి ఆస్కారం ఉండదు, ఏంటనుకున్నావో అని బెదిరించాడు. బెదిరించేసరికి అప్పటికి ఆయన ఏది బాహ్య దృష్టికి వచ్చి పక్కపక్క నవ్వాడట. పక్కపక్క నవ్వేసరికి ఇంకా ఆశ్చర్యం వేసింది అలెగ్జాండర్ చక్రవర్తికి, ఏమిటి నాకింత పైన కవచం ఉన్నది, నాకు వెనక సైన్యం ఉన్నది, నేను అసలు ఎక్కడ యుద్ధంలో వెనకాడేవాడిని కాదు, అయినా కూడా నాకు భయంగానే ఉంది చస్తానేమోనని. కానీ ఈయనకేం కవచం లేదు, ఏమీ లేదు, ఏది చూసుకుని నవ్వుతున్నాడు ఇక్కడ అని వెంటనే అడిగాడట. ఏమయ్యా నీకు నవ్వెందుకు వస్తుంది, అసలు ఎందుకు నవ్వావో నాకు చెప్పు అని. నువ్వు ఏదో చంపేస్తా నరికేస్తా పొడి చేస్తా ఏదో అన్నావు కదా, నువ్వేం చేయగలవు, అసలు ఉన్నటువంటి దాన్ని ఇంతవరకు దాన్ని తెగ కోసిన వాళ్ళు ఎవరు లేరు. నయనం చిన్నంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆప నా శోషయతి మారుత. గాలి ఏమీ ఎగరగొట్టలేదు దాన్ని, ఏది ఆత్మ సర్వవ్యాపకంగా ఉంది, చైతన్యం అనంతంగా ఉంది. మనం అనుకుంటున్నాం మనలోనే ఉందని, అది మాట్లాడుకోవడం కోసం అనుకుంటున్నాం అంతే, చైతన్యం అనంతంగా ఉంది ఇక్కడ. లేకపోతే నువ్వు ఎలా చూడగలుగుతున్నావు, ఎలా అనుభవించగలుగుతున్నావు, ఉన్నది అనేటువంటి ఉనికికి కారణము చైతన్యమే. నయనం చిన్నంతి శస్త్రాణి, శస్త్రముల చేత ఛేదించలేనటువంటిది. నయనం దహతి పావక, అగ్ని చేత అది దహింపబడినటువంటి. నశోషయతి మారుత, గాలి చేత ఎగరగొట్టనటువంటి. ఇలాంటి దాన్ని నువ్వు ఏదో చంపుతా నరుగుతా తల ఎగరేస్తే ఏదో అన్నావు కదా, అందుకు నాకు నవ్వు వచ్చింది అంటే ఆయనకి ఇంకా ఏది క్యూరియాసిటీ పెరిగింది ఆయనకి. ఇంకా ఏంటబ్బా అలా దేని చేత ఛేదింపబడినటువంటిది ఏదై ఉన్నది, అది ఇంతవరకు అన్నీ వచ్చిన వాడు చచ్చిపోవడం చూస్తున్నాం కానీ ఏదో ఉండిపోయింది ఏదో చూడటం లేదే, ఆ విధి ఏంటి అసలు, అది ఏదై ఉన్నది అని గుర్తించాలని. మహాప్రభో అదేదో చెప్పారు భారతదేశంలో ఇలాంటిది ఉంటుందని ముందు నుంచే చెప్పారు, కానీ నాకు అర్థం కాలా ఇప్పుడు వచ్చాను అయినా కూడా మీరు చెప్పినా కూడా నాకు అర్థం కావట్లా, ఇప్పుడు అదేదో నాకు తెలియచేయండి అంటే వెంటనే ఆయన అన్నట, ఇప్పుడే కదా నువ్వు అడుగుపెట్టావు, భారతదేశంలో ఇప్పుడే అడుగుపెట్టావు నువ్వు. అడుగుపెట్టగానే నీకు తెలిసిపోతుందా, నువ్వు కొంచెం లోనకి వెళ్ళి వెతికితే అప్పుడు నీకు అసలు సత్తా ఏంటో తెలుస్తుంది నీకు అని చెప్పారట ఆయన. అలాగే ఆయన ఆఖరిన కూడా వెళ్ళిపోయేటప్పుడు ఇంత బలశాలి ఇంత సూర్యుడు కూడా ఆయన్ని పెట్టేటువంటి, ఎందుకంటే ఆ శవాన్ని పేటికలో పెడతారు కదా, ఆ పెట్టిలో పెడతారు, పెడితే ఆయన చెప్పాడట, నేను ఒకవేళ రేపు పోతే నన్ను పెట్టి నన్ను పెట్టినటువంటి పెట్టికి రెండు కన్నాలు అట్టే పెట్టండి అన్నట్టు, రెండు కన్నాలు చేసి ఉంచండి అన్నట్టు. ఎవరికి అర్థం కాలా ఎందుకు కన్నాలు పెడుతున్నారు అక్కడ, కన్నాలు ఎందుకు అడిగాడు ఇంత మహారాజు, పైగా చచ్చిపోయిన తర్వాత మాట, ఆయన పోతే ఆ పెట్టిలో పెట్టాలి, మరి రెండు చిల్లులు ఏం చేయాలి అని అర్థం కాక ఆఖరికి ఆలోచించి ఆలోచించి ఎవరో కొంచెం ధైర్యాన్ని చేసి, మహారాజా మీరేంటి చక్రవర్తి, మీరెందుకు రెండు కన్నాలు పెట్టమన్నారంటే నేను దేశాలన్నీ కొల్లగట్టి ఎంతమందిని ఏడిపించి ఎన్నెన్ని చేశానో చేసి ధనమంతా తీసుకొచ్చి ధనాగారంలో నిక్షిప్తం చేశాను కదా, అందరూ అనుకోవచ్చు నేనేమన్నా తీసుకెళ్తున్నానేమో అని, నేనేమి తీసుకెళ్ళాలి, నేను ఉత్త చేతులతోనే వెళ్తున్నాను, ఎవరైనా ఉత్త చేతులతో వెళ్లాల్సిందే అని అంతటి చక్రవర్తి కూడా జ్ఞానోదయమయ్యి ఈ విషయాన్ని చెప్పాడట అందరికి. అందుకని మనం ఏది మనం తీసుకెళ్లేది కాదు, మన ఇంద్రియాలకి ఏవైతే గోచరమవుతున్నాయో అవన్నీ ఇక్కడుండిపోయేవే, మనతో ఏ ఒక్కటి వచ్చేది కాదు. కానీ నిన్ను ప్రకాశింపజేసే నేను అనే ఒక ఆత్మ ఉంది కదా, అది మాత్రం అది స్వయం ప్రకాశమే, అది ఎప్పటికీ ఉంటుంది, కరెంటుకి రూపం లేదు. కరెంటుకి రూపం లేనంత మాత్రం చేత కరెంటు చూడాలంటే ఏం చేస్తున్నావు, ఉపాధులు కావాల్సి వస్తుంది. ఒక లైట్ ఉంటే కరెంట్ ఉంది అని, ఆ లైట్ వెలిగితేనే కరెంట్ ఉంది అని చెప్తున్నావు, ఫ్యాన్ తిరిగితేనే కరెంటు ఉన్నది అని చెప్తున్నావు, ఈ మైక్ మోగితేనే కరెంటు ఉన్నది అని చెప్పగలుగుతున్నావు. కరెంటు చూసిన వాడు ఎవరు లేరు, కరెంటు ఉందా లేదా చూడాలంటే ఒక ఉపాధి కావాలి. అలాగే ఇన్ని ఉపాధుల్ని భగవంతుడు సృష్టించి తాను అన్నిటిలోనూ తానే అయ్యి అన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు. అటువంటి ప్రకాశింపజేసేటువంటి పరమాత్మను మనం చూడగలగాలి, ఆ పరమాత్మ నీవై ఉన్నావనేటువంటి నిజ జ్ఞానం మనం కలిగి ఉండాలి. మన ఇల్లో ఒక ఇల్లు కానీ, ఇంటికి ఉన్నటువంటి వాటివి కానీ, సంపాదించినవి కానీ, ఏది ఒక్కటి రావటల. అందుకని నిజమింతేరా జీవాయిది కలయేరా, నిజమింతేరా జీవాయిది కలయేరా, జీవాయిది కలయేరా, జీవాయిది కలయేరా, దారి తెన్ను తెలియని సారము సాగర మేరా, దారి తెన్ను తెలియని సంసారము దారి తెన్ను తెలియని సంసారము సాగర మేరా, ఈ సంసారము సాగర మేరా, కాలము సుడిరామోహము పడితే హరి గోవింద, పడిరా కాలము సుడిరామోహము గోవింద, పడిరా కాలము సుడిరామోహము పడితే హరి గోవింద, హరి నామమేరా అది నావయేరా, హరి నామమేరా అది నావయేరా, దరి చేర్చులేరా, దరి చేర్చులేరా, నిజమింతేరా జీవా ఇది కలయేరా, జీవా ఇది కలయేరా, దారా పుత్రులు ధన ధాన్యాలు దాటించే వరకేరా, గడప దాటించే వరకేరా, గడప పొలిమేర దాటించే వరకేరా, దారా పుత్రులు ధన ధాన్యాలు దాటించే వరకేరా, ఎవరికి వారే యమునా తీరే చివరికి ఒంటరి వేరా, ఎవరికి వారే యమునా తీరే చివరికి ఒంటరి వేరా, గురుపాద సేవా చూపించు త్రోవా, హరిపాద సేవా చూపించు త్రోవా, విడబోకు జీ విడబోకు, విడబోకు జీవా విడబోకు, నిజమింతేరా జీవా ఇది కలయేరా, నిజమింతేరా జీవా ఇది కలయేరా, ఇది కలయేరా నిజమింతేరా, ఇది కలయేరా నిజమింతేరా. మనందరిది ఒకటే కదా, ఇందులో మార్పేం లేదు, అందరం చేసే పని అదే కదా. మన పెద్దవాళ్ళందరినీ చాలామందిని చూసాం, నిజమింతే ఇది కలే. కలంటే ఏంటి? ఇది ఈ స్వప్న ప్రపంచం అనేది కొంచెం వేదాంతంలో లోపలికి వెళ్ళి వెతకాలి, కానీ రోజు రాత్రులు పడుకుంటాం కదా, నిద్రపోతాం. భగవంతుడు ఇచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ రెస్ట్కి, మనం హాయిగా నిద్రపోవాలని పడుకుంటే మధ్యలో కల వస్తుంది. కల వచ్చిన తర్వాత మనం ఊహించినటువంటి కలని అనుభవిస్తాం. అనుభవించినంతసేపు ఆ కలని అదే జాగ్రత్త అవస్థగా అదే నిజంగా మనం అనుభవిస్తున్నాం. ఆలోచించండి, కలకనే సమయంలో మన అనుభవం ఎలా ఉంటుంది? కల వస్తుంది, నిద్రపోతుంటే కల కంటున్నాం, కంటున్న సమయంలో ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నాం, ఏంటేంటో జరుగుతోంది. జరుగుతుంటే దానికే జనక మహారాజు వారు యోగ వాసిష్టంలో చెప్తారు దీని గురించే. ఒక ఆయన మహారాజు, ఆయన చాలా చాలా మహారాజు, సైన్యం చుట్టూ ఉందంట, చాలా గొప్పవాడంట రాజు. అయి ఉండగా ఈ కల వచ్చిన తర్వాత అనుకోకుండా శత్రు సైన్యం వచ్చి మీద పడి ఆయన బికారైపోయాయి. ఆయన బికారైపోయేసరికి వెంటనే ఆయన ఎలా ఎటు పరిగి పెట్టాలి, మళ్ళా శత్రువులు వచ్చి నన్ను కూడా తీసుకుపోతారేమో అన్న భయం చేత ఆయన అటు ఇటు పరిగెడుతుంటాడు. ఆయనకి బాగా ఆకలిస్తుంది, ఆయనకి బాగా ఆకలిస్తూ ఉంటే ఎవరు పెడతారా ఎవరు పెడతారా అని చూస్తున్నట్ట. ఎవరేం పెడతారా అని చూస్తూ ఉంటే అలా అనుకోగానే పదార్థం దొరికి, ఇలా ఎందుకుంటామండి మనం, అనుకోగానే దొరకదు కదా. చాలా ప్రయత్నం చేయగా చేయగా ఒక గుడి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మగారు అన్నం తీసుకొచ్చి పెట్టింది. ఎంత కలయి, అన్నం తీసుకొచ్చి పెట్టేసరికి పట్టుకోవడానికి కూడా పళ్ళెం లేదు దగ్గర, అంత దరిద్రంలో ఉన్నాడు పాపం. వెంటనే గుడ్డలో పట్టాడట, పైన ఉన్నటువంటి గుడ్డ తీసి గుడ్డలో అన్నం పట్టుకున్నాడంట. పడితే ఆ అన్నం పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత బా నాకు ఇంత అన్నం దొరికింది కదా, హాయిగా కడుపు నిండా తిందామని ఇలా పట్టుకునే లోపల కుక్కొచ్చి మీద పడింది. కుక్కొచ్చి మీద పడేసరికి ఆ కుక్కకి దక్కకుండా ఉండాలని ఇది పట్టుకుని ఆయన ఎలాగోలాగా రక్షించుకోవాలనే లోపల ఈ పట్టు తప్పి ఇది కాస్త కింద పడిపోయింది. ఈ అన్నం కాస్త నేలపాలైపోయింది. ఇప్పుడు నేలపాలైనటువంటి అన్నం తినగలమా? మట్టితో కూడి ఉంది అక్కడ, తినలేదు. అలా ఉండగా ఆవేదనతో ఉండగా ఉండగా ఆవేదనకి ఆయాసానికి నిద్రలోనే ఆయాసానికి వెంటనే కాలు మంచానికి కొట్టుకుందంట. కొట్టుకునేసరికి ఆయనకి మెలకు వచ్చింది. మనస్థితే ఇదంతా మెలకు వచ్చిందంట. మెలకు వచ్చిన తర్వాత సభ తీరారు. జనక మహారాజు వారు సభలోకి వెళ్ళి తీరిన తర్వాత ఏది నిజం? కలగన్నాను కదా, కళ్ళలో ఉన్న ఆ రాజు అయితే ఆ శత్రు సైన్యం రావడం, ఓడిపోవడం, అన్నం కోసం ఆహారం కోసం పరుగులిడడం, ఆ అన్నం ఇలా అవ్వడం, అది నిజమా? లేకపోతే ఇప్పుడు నేను బయటకు వచ్చాను అనుకుంటున్నాను కదా, మెలకు వచ్చిందే, మెలకు వచ్చింది కదా, ఈగో ఇది సత్యమా అని ఆయన అనుకుంటూ అనుకుంటూ వెళ్ళగా అక్కడ ఉన్న పెద్దలు మహాత్ములు ఈ క్వశ్చన్ ఆ రోజు సభలో వేసేసరికి అప్పుడు పెద్దలు లేచి అన్నారట, కళలో ఉన్నప్పుడు అది సత్యం, ఏది నువ్వు కళ కంటున్నప్పుడు అది సత్యం, ఇప్పుడు ఇందులో ఇక్కడ అనుభవిస్తున్నావు కదా ఇది సత్యం, కానీ ఎంతవరకు సత్యం ఇది కూడా? నువ్వు ఇది కళా ప్రపంచమే అనేది నువ్వు దీనిని గుర్తించాలి. కళా ప్రపంచం ఎందుకు అవుతున్నామంటే మనం నిద్రపోతే జగత్తంతా ఏమైపోతుందండి? తెలుస్తుందా మనకేమన్నా ఎన్ని మార్పులు వస్తున్నాయి మనకి? మనం నిద్రపోతేనే మనకి ఈ ప్రపంచం అంటే ఏంటో తెలియట్లే. అలాంటిది మరి మన పెద్దలు ఎంతోమంది మన వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోతే మనం ఏమైనా బ్రతకడం పోయిందా? మామూలుగానే తిండి తాగి తిరుగుతున్నామే. అందుకని ఇది కళా ప్రపంచమే, దాని గురించి చెబుతూ మహాత్ములు స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని యథాతథ అంటారు అక్కడ. ఎందుకంటే మూలాభావం ఇదం జ్ఞాతం, శరీరం నాస్తి కేవలం. మూల అభావం భావరహితమైనటువంటిది, దాన్ని భావనతో అందేటువంటిది కాదు. అందుకని మూల అభావం, మూలాభావం ఇదం జ్ఞాతం, ఇలా అని నాకు తెలిసింది. అప్పుడు తెలిసినప్పుడు ఏమైంది? శరీరం నాస్తి కేవలం, శరీరము నశించేటువంటిదే, ఇది సత్యం కాదు అని గుర్తించాం. ఎవరైతే ఇది సత్యం కాదు అనేటువంటి విషయాన్ని మాటి మాటికి గుర్తిస్తూ ఉంటారో వారికి ప్రపంచం ఏమవుతుంది? స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని. యథా స్వప్న ప్రపంచంలో రూపాలు కనిపిస్తూ ఉంటాయో అంతే ఇది కూడా స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథా తథా. అప్పుడు సమాధానం ఏమొస్తుంది? అయం వ్యర్థో బాహ్య, ఇదంతా కూడా ఈ బాహ్యమైనటువంటిదంతా కూడా వ్యర్థమే. అయం వ్యర్థో బాహ్య కోపిన భవతి, ఏది శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతము? నువ్వు మహాత్ములు ప్రసాదించిన భగవంతుని యొక్క దివ్య చరణారవిందములు ఉన్నాయి కదా, వారి సేవలో నీ జన్మను పునీతం చేసుకో. మహాత్ములు ప్రసాదించారు మనకి. వెంకటేశ్వర స్వామిని ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? ఎవరిస్తే మనం సేవించుకుంటున్నావు? అప్పుడు అనేక మంది మహాత్ములు ఉన్నారు. ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా ఉన్నారు, వెళ్ళి అక్కడ యంత్రం పెట్టారు అంటారు. అంతేకాదు మనకి చిన్నగా తెలుసుకోవాలంటే ఆయన పాతికలాడాడు కదా బావాజీ. బావాజీ అనేటువంటి భక్తుడు వెంకటేశ్వర స్వామితో, ఎందుకంటే బావాజీ శుభ్రంగా చాలా సన్నిహితంగా ఉండేవాడట వెంకటేశ్వర స్వామి సేవలో. ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్ళిపోయి సేవలన్నీ చేసుకునేవాడట. అనుకోకుండా దౌర్భాగ్యం, మన దౌర్భాగ్యం ఇట్లాంటివన్నీ. కొన్నాళ్ళు ఆగిన తర్వాత అందరూ పెద్దలందరూ చేరిన తర్వాత ఆయన లోపలికి రావడానికి వీల్లేదు అన్నారు. ఆయన ఏం చేశాడు? నన్ను రావద్దన్నారు కదా, నన్ను వాళ్ళందరూ రావద్దన్నారు కాబట్టి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడా? వదిలి వెళ్ళకూడదు, అది అక్కడ కావాల్సింది. ఆ బావాజీ అనేటువంటి భక్తుడు వదిలిపెట్టాలి ఆ దేవుణ్ణి. బయట అక్కడే కూర్చుని నన్ను నీ దగ్గరికైతే రానివ్వటలేదు కానీ నువ్వు నా దగ్గర లేవా ప్రభు, నా దగ్గర లేకపోతే నువ్వు అక్కడ ఉండగలవా అని ఆయన చక్కగా పాడుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఉన్నట్ట బావాజీ. చేసుకుంటూ ఉంటే ఈయనకి తోస్తుందా, వెంకటేశ్వర స్వామి మాత్రం తోస్తుందండి. అందుకని ఆయన ఏం చేశాడు, అందరూ తలుపులు పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ తాళాలు తప్పెట్లు దేవుడి దగ్గర ఆగవు కదా, ఆయన ఏం చేశాడు, బావాజీ ఒక బావాజీ పక్కన ఒక పక్కనే ఉంటుంది చూడండి ఒక కేవ్, హతీరా మఠం అని ఉంటుంది. ఆ హతీరా మఠంలో ఆయన అక్కడ నామం చేసుకుంటూ ఉంటాడు. స్వామివారు ఏది గబగబా బయటికి వెళ్ళి ఆయనకి తాళాలు అడ్డురాలా వెళ్ళి ఆయనతో, బావాజీ బావాజీ నీతో నాకు పాచికలు ఆడాలనుంది, నీతో ఆడలేకపోతే ఉండలేకపోతున్నాను నేను, నాతో ఆడని ఇద్దరూ పాచికలు ఆడుతుండేవారు. మళ్ళీ ఎప్పుడైతే అర్చక స్వాములు గంట కొడతారో ఆ గంటకి గబగబా సర్దుకుని వెళ్ళిపోయేవాడట ఎవరు, స్వామివారు. ఇలా రోజు ఇది బాగుంది, వస్తున్నారు చక్కగా ఆడుకుంటున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇలా జరుగుతూ జరుగుతూ ఉండగా చటుక్కున్న స్వామివారికి పాపం ఏం తింటున్నాడో ఏంటో, పాపం బావాజీకి ఏమైనా తీసుకెళ్తే బాగుంటుందని స్వామివారి దగ్గర బంగారపు గిన్నెతో పాయసం పెడతారు కదా రాత్రుళ్ళు, ఆ బంగారపు గిన్నె పుచ్చుకుని తయారయ్యాడు. ఆ బంగారపు గిన్నె పట్టుకుని వచ్చి ఇది బావాజీ దగ్గర, బావాజీ బావాజీ నీకు ప్రసాదం తీసుకొచ్చా చూడు అని చెప్పి ఇద్దరు ఒకరికొకళ్ళు చక్క తినిపించుకుని ఆటలో మునిగారు. మునిగి మంచి మనకి ప్రసాదం పెడితే కూడానండి మహాత్ములకి ఎంత ఆనందంగా ఉంటుందో, అది ఆంతరంగికమైనదే అక్కర్లా బాహ్యమైనటువంటి కూడా. అందుకనే అన్నదానాలు ఎందుకు వచ్చాయంటే నువ్వు మెక్కటం కాదు, ఇంకొకళ్ళ ఆకలి కూడా చూసి నువ్వు వారికి పెట్టినప్పుడే నీ పంట పండుతుంది అనేది. అందుకని ఇంకొకరి ఆకలి కూడా మనం చూడాలి, చూసి వాళ్ళకి ఏదో పెట్టేసి మనం మాత్రం ఇష్టమైన తిన్నా కూడా అది అసలు ఒప్పుకోడు దేవుడు. మనకి ఏది ఇష్టమో అదే ఆ భగవంతుడు చూసి వాళ్ళకి తినిపించాలి. అలాగా ప్రసాదం తినిపించాడేమో, ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు, గంట వినిపించలా. ఈ లోపల సుప్రభాతం వినిపించేసరికి గబగబా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడంలో ఈ గిన్నె ఇక్కడ అట్టే పెట్టేశాడు. ఆయన గిన్నె ఇక్కడ మర్చిపోయాడు, మర్చిపోలా కావాలని చేసి ఉంటాడు లీలా. ఉండి వెళ్ళిపోతే వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఏది తలుపులు తీశారు, ఏంటో కదలికలు అంతా, దేవుడు కూడా కదిలినట్టుగా కనిపించాడు. అక్కడ ఏంటి, నువ్వు వచ్చావా నువ్వు తీసావా తలుపు తాళం అని తాళాలు సర్దుకుంటున్నారు తప్ప అసలు విషయం వారికి తెలియటలా. కొంతసేపు అయ్యేసరికి అక్కడ బంగారపు గిన్నె కనిపించాల. వెంటనే అక్కడ ఉన్న స్వాములు ఏమన్నారు, బంగారపు గిన్నె లేదు, ఏమైంది చూస్తే ఏదో అని అనిక ఏది రాజుగారి దాకా వెళ్ళింది. అన్నీ వెతకడం మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టే గిన్నె ఎక్కడుంది, బావాజీ దగ్గర ఉంది. ఉండేసరికి బావాజీని నిరోధించారు, తీసుకువెళ్ళారు. నువ్వు వచ్చావా, నువ్వు గిన్నె దొంగిలించావా, నిజం చెప్పు, లిజర్ లేకపోతే నీ దగ్గర ఎందుకు ఉంటుంది గిన్నె. అయ్యా ఆ దేవుడే నా దగ్గరికి వచ్చి ఇచ్చాడు, నాకు రోజు ప్రసాదం తినమని ఇస్తున్నాడు, అంతేగాని నాకేం తెలియదు మహాప్రభో అంటే అలా కుదరదని అటు ఇటు చేరి ఆయన్ని ఖైదులో పెట్టి ఒక లారీడు చరుకైతే పెట్టేసి, నీ దేవుడు ఉన్నాడు అంటున్నావు కదా, ఇది తెల్లవారే లోపల ఇదంతా కూడా నీ దేవుడు ఆరాధ్య దైవం, ఏది పట్టపుడేనుగు వచ్చి దీన్ని తినాలి అని ఇదంతా ఖాళీ చేయాలి అంటే, అప్పుడు ఆయన ఏమన్నా హాయిగా వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ కూర్చున్నాడు. మనకు కూడా అంతే, మనం కూడా స్మరణ చాలా కలికాలంలో తరింపచేసేది భగవన్నామ స్మరణ ఒక్కటే. మనం ఎంతకన్నా ఇంకా ఎక్కువ ఏం చేస్తాం, ఎక్కువ ఎవరు చేసినా వాళ్ళు తలుచుకోవాల్సింది భగవన్నామమే. భగవన్నామం తలుచుకుంటేనే భగవంతుడికి ప్రీతి ఎక్కడ. అందుకని అలా వెంటనే రావడం మొత్తం అంతా కూడా పూర్తి చేసేయటం అయిపోయింది. ఈయన మాత్రం అలా స్పృహ కోల్పోయాడు పాపం స్వామివారిని తలుచుకుని. అప్పుడు వెంటనే ఏమైంది ఎక్కడంటే, రాజుగారు అప్పుడు అందరూ దాసి ఇప్పుడు ఎవరైనా భగవంతుడితో పాటు భగవంతుడికి శరణ పొందారు, భగవంతుడితో పాటు భక్తుడికి శరణ పొందారు. మధ్యలో మనం ఇవ్వలేం, అందుకని అటువంటి భక్తిని మనం ఎందుకు పెంపొందించేసుకోకూడదు ఇక్కడ అటువంటివి. ఇలాంటి ఇతిహాసాలు ఉన్నాయే, అందుకని మా గురుదేవులు అంటున్నారు భక్తుల చరిత్ర చదవండి మీకు, కొన్ని గొప్ప గొప్ప వేదాంతమే అక్కర్లే మీకు అర్థం కాకపోతే. భక్తుల చరిత్ర తీసుకోండి, భక్తులు కూడా మీలాగా పుట్టిన వాళ్ళే, కానీ భగవంతుణ్ణి అలా నమ్మారు. నమ్మిన వాడు ఎవ్వరు కూడా చెడలేదు, కాబట్టి నమ్మి చెడ్డవాళ్ళు లేడు భగవంతుని. అందుకని భగవంతుని అలా విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోండి, నమ్మకంతోనే భగవంతుణ్ణి తనవాడిగా చేసుకొని ఈ జన్మని మానవ జన్మని చరితార్థత చేసుకోమని మనకి మహాత్ములు సెలవిచ్చారు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం బజార్లో కొనబడదండి, కోటీశ్వర్ల వల్ల కాదు, అది పుస్తకాలు చదివితే లైబ్రరీ కానీ వాళ్ళ బుర్రల్లోకి వెళ్ళదు. కావలసింది ఏంటంటే అది ఆచరించి ఇతరుల చేత ఆచరింపచేసే మహాత్ములను ఆశ్రయించాలి. వాళ్ళ దగ్గర ఎలా ఆచరించి చూడండి. మనం లైబ్రరీకి వెళ్ళి చదువుకున్న దానికిను ఒక లెక్చరర్ పాఠం చెప్పిన దానికి ఎంత తేడా ఉంటుంది. వాళ్ళే చెప్తారు కొన్ని, ఇవి వస్తాయి బహుశా నీకు రేపు పరీక్షలో, ఇవి వస్తాయి, ఇవి ప్రిపేర్ అవ్వు అని చెప్తుంటారు వాళ్ళు. అక్కడ మామూలు పూటగుట్టి విద్యకే ఇలా ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా తరించాలి అనుకున్నప్పుడు ఆ మార్గాన్ని గురువులు మనకి సూచిస్తారు, చూపిస్తున్నారు. అక్కడ తామే వారి పీఠం వేసి కూర్చుంటున్నారు. కాబట్టి మహాత్ములు చెప్పినటువంటి విషయాన్ని మనందరం కూడా చక్కగా అవగతం చేసుకొని ఇటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు, మాటి మాటికి మనం భగవంతుని తలుచుకునేట్టుగా, భగవంతుని కథలను మనం వినేట్టుగా, తత్వంలోకి వెళ్ళి జురుకునేట్టుగా, అసలు మనకి ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, దీనివల్ల మనం ఎలా తరిస్తామనేటువంటిది ఉండాలి. అంతేగాని చావటం కోసం మనం పుట్టలే, ఎందుకంటే ప్రతిదీ వచ్చింది పోతూనే ఉంటుంది, కానీ దీనికి చావొస్తుంది, కానీ నేను అనేదానికి చావులేదు. అటువంటి అమృతత్వాన్ని మనందరం పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ, అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా భగవానుడు జగన్మాత మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరే ఓ అసతో మా సద్గమయ ఓం తమసో మా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి హరి ఓం శివాయ ఓం నారాయణాయ ఓం రామాయ ఓం కృష్ణాయ ఓం గురురాం నమస్తే. మాం శరణం శరణం సత్యం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. జయ జయ సద్గురు మహారాజ్ కీ, జయ జయ జగన్మాతకు, సీతారామచంద్ర ప్రభుకి, రాధాకృష్ణ పరమాత్మకు, సర్వదేవతలకు, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద, మెంఫిస్ వాస శ్రీనివాస గోవిందా.